ఆలోచనది. ఇంకా బ్రహ్మ యొక్క ఉండేంత తల్లో ఎంత గొప్ప మేధస్సు ఉంది, ఎంత గొప్ప శక్తి ఉంది మన ఊహకందు. ఒక కట్టడాలకు వెళ్తున్నాం, అద్భుతమైన ఆకర్షణీయమైన నిర్మాణాలు చేస్తూ ఉన్నాం. అబ్బా ఎంత బాగా చేశారండి, ఇంజనీర్ చాలా బాగా చేశాడు అని మనం అతను సెకండ్ ఇస్తూ ఉన్నాం. మరి ఈ సమస్త విశ్వాన్ని క్రియేట్ చేస్తున్న భగవంతుడు మన రిగ్నం చేయట్లేదే. దేవదేవుని శ్రీకృష్ణ భగవాన్ ఎంత గొప్పగా క్రియేట్ చేశాడు భగవంతుడు. దీన్ని మనం అసలు ఊహించలేకుండా ఉన్నాం, అంచనా వేయలేకుండా ఉన్నాం. మనం చూసే ప్రకృతిలో ప్రతి అంశం కూడా క్రమం తప్పకుండా జరుగుతుంది. ఏ రోజున సూర్యుడు ఉదయించిన ఆయిబేడా, ఏ రోజున చీకట పడుకున్నా ఉందా, ఏ రోజున చంద్రుడు ఉదయించుకున్నా ఉన్నాడా, ఏ రోజున వర్షాలు పడుకున్నా ఉన్నాయా, లేదంటే క్రమపద్ధతి ప్రకృతిలో జరిగే విధానాలన్నీ కూడా యాజ్ పర్ఫెక్ట్ జరుగుతూ ఉన్నాయి. అవన్నీ జరుగుతున్నాయి కాబట్టి మన తల కార్యక్రమాలు యాజ్ జరుగుతూ ఉన్నాయి. అవి ఏమైనా కొద్దిగా డిస్టర్బ్ అయ్యా మొత్తం మనం కూడా కంప్లీట్ డిస్టర్బ్ అయిపోతాం. అంటే ప్రకృతిలో జరిగే ప్రతి అంశం కూడా భగవంతుని యొక్క నేతృత్వంలో అన్ని కూడా ఖచ్చితంగా యథాతథ అయ్యి భగవంతుని యొక్క నేతృత్వం జరుగుతుంది అనే విషయం మనం అర్థం చేసుకోవచ్చు. అంటే దీనంతకీ ఒక సృష్టికర్త ఉన్నాడు, ఆయన యొక్క మేధస్సు చాలా గొప్పది అనే విషయం మనం తెలుసుకోవాలి. ఒక సందర్భంలోని ఐన్స్టీన్, మనందరూ తెలుసు ప్రపంచంలో అతి గొప్ప తెలివైన వ్యక్తి ఐన్స్టీన్, ఆయన యొక్క గొప్పదాన్ని ప్రపంచం అంతా గొప్పగా పొగిడారు. మీరు ఎంత గొప్పవారో అంత గొప్పవారు అని తెలియదు అని పొగిడినప్పుడు ఆయన చెప్పాడు, నేనేం నా గొప్పతనం అంతా ఏం లేదు, నేను ఏదైతే చూస్తున్నానో ఏదైతే చేస్తున్నానో దానికి కూడా ఒక కర్త ఉన్నాడు ఆయన దగ్గర జరుగుతుంది. అది మీరు భగవంతుడు దగ్గర రకరకాల చెప్పుకుంటున్నారు, కానీ ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన అందరూ గౌరవించాలి అని ఆయన చెప్పాడు. కానీ చాలామంది చెప్పారు, లేదు మీరు చాలా గొప్పవారు, మీ తెలివి అమోఘం, ఏదైనా మీరే క్రియేట్ చేయగలుగుతారు, అంత అద్భుతం చేయగలుగుతారని ఆయన నేను ప్రశంసించారు. అప్పుడు వీళ్ళందరికీ లేదు, ఒక భగవంతుని యొక్క గొప్పతనం తెలియజేయాలనే ఉద్దేశంతో, అసలు ఇదందరికీ ఒక మూలకర్త ఉండాలని తెలియజేయాలనే ఉద్దేశంతో సర్లేండి అని చెప్పి వాళ్ళని పంపించేశాడు. ఆ రోజు రాత్రి ఆయన ఒక అద్భుతమైన మోడల్ తయారు చేసి పెట్టాడు. ఆ మోడల్ ఏంటంటే సూర్యుడు చుట్టూ రకరకాల విశ్వాలు, ఈ యొక్క యూనివర్స్ అన్ని కూడా మూవ్ అవడం, అది ఒక క్రమ పద్ధతిని తయారు చేసి పెట్టాడు. పెట్టేసి యథావిధిగా ఆయన రూమ్లోకి వెళ్ళి ఆఫీస్ వర్క్ చూసుకుంటూ ఉన్నాడు. మరుదను కొంతమంది ఎవరైతే పోడారో వాళ్ళందరూ కూడా మళ్ళీ యథావిధిగా ఆయన యొక్క ఆఫీస్కి వచ్చారు. చూసి ల్యాబ్లు చూస్తే ల్యాబ్లో అద్భుతంగా తయారు చేయబడిన ఆ యొక్క నిర్మాణం ఉంది. వాళ్ళందరూ ఆయన చూసి, మీరెంత గొప్ప సేవైన వాళ్ళు, ఎట్లా చేశారు అబ్బా మీరంత అని వాళ్ళు మళ్ళీ పొగిడారు. ఆయన చెప్పారు, నాకేం తెలియదు అసలు, అది నిన్న నేను సాయంత్రం ఆఫీస్లో చేసినప్పుడు ఏం లేదు, ఉదయం తీగానే అది వచ్చేసింది చక్కన అన్నాడు. అంటే మీరు అబద్ధాలు చెప్తారు, ఎట్లా చెప్తారు, మీరు ఎవరు చేయకుండా ఎట్లా వచ్చేస్తుంది, అది ఎవరో ఒకరు చేయాలి కదా, ఎవరు చేస్తారు, మీరే చేస్తారు, ఎందుకంటే మీ ఆఫీస్లో ఉంది కదా, ఖచ్చితంగా మీరే చేశారు. లేదు నేను చేయలేదు, దానికి ఏం సంబంధం లేదు, నేను రాత్రి ఆఫీస్ క్లోజ్ చేశాను, ఏమీ లేదు, తెల్లారి ఆఫీస్ ఓపెన్ చేసరికి అక్కడ కనిపించింది, అది రాత్రి కాదు అట్లా మేనిఫెస్ట్ అయిపోయింది, తయారైపోయిందని చెప్పి. అప్పుడు చెప్పి, లేదా ఖచ్చితంగా ఎవరో మీరే చేశారు, ఎవరో వ్యక్తి తయారు చేయకుండా ఏ వస్తువుని ఎట్లా తయారవుతుంది అని వాడు అడిగారు. అప్పుడు ఆయన పెట్టుకున్నాను కదా, మీరు చెప్పింది నిజం కదా, ఎవరో వ్యక్తి తయారు చేయకుండా ఏ వస్తువు తయారు కాదు కదా. అవునన్నా, మరి ఏదో విధంగా మనం కనిపించి చూసే ఈ ప్రపంచానికి ఎవరో వ్యక్తి తయారు చేసినా మనం తయారు చేస్తున్నాం, మరి ఈ సృష్టిని తయారు చేసిన వ్యక్తి ఉన్నారు కదా, ఆయన కూడా తయారు చేస్తే కదా తయారైంది అంటే, అప్పుడు వాళ్ళకి లైట్ వెలిగింది, ఓ కరెక్టే కదా, అంటే ఎంత సృష్టికి ఒక వ్యక్తి ఉన్నాడు అనే విషయం గమనించాను. కానీ మన మూలకర్తంతో మనకున్న తెలివితేటలతో మనకున్న ఆ యొక్క గర్వంతో మనం అందరికీ మనమే మూలకర్తలమే అనుకుంటాం, లేదా మనమే అన్నిటికీ కారకం అనుకుంటాం, కానీ మనం ఏమీ కావు, అన్ని కూడా భగవంతుకు నేతృత్వం జరుగుతున్నాయి. అదే విషయాన్ని ఇక్కడ కృష్ణుడు అర్జునుడికి వివరిస్తూ ఉన్నాడు. అందరూ ఇక్కడ ఏదైతే భగవద్గీతలో ఈ భగవంతుడు వివరిస్తున్న అంశాలు లేదా విభూతులు శక్తులు ఉన్నాయో ఇవన్నీ కూడా భగవంతుని యొక్క అనంతమైన శక్తుల్లో ఒక చిన్న అంశ ప్రమాణాల్లోనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ తర్వాత శ్లోకాలు కూడా కృష్ణుడు వివరిస్తూ ఉన్నాడు, అవి మన తర్వాత శ్లోకంలో ఇతర వైష్ణం లేవని చెప్తారు, అవన్నీ ఎట్లా ఉన్నాయి. ఒక అంశం చేతనే నేను సమస్త విశ్వం వ్యాపించి పోషించున్నానని చివరి శ్లోకం, ఈ అధ్యాయం చివరి శ్లోకం వివరిస్తున్నాడు. అంటే భగవంతుడు ఉండే చిన్న అంశం మాత్రమే ఈ సమస్త విశ్వాలని పోషిస్తుంది, నాట్ ఒకటి, సమస్త విశ్వాలను కూడా భగవంతుడి యొక్క విశ్వం ఈ విశ్వాలు పోషిస్తూ ఉంది. అంటే వాటి పోషణాభారం, వాటిని సమూలు నాశింపజేయడం, సృష్టించడం అన్ని కూడా భగవంతుని యొక్క అనంతమైన శక్తులు ఒక చిన్న అంశం మాత్రం చేస్తుంది అని కృష్ణుడు ఈ చివరి శ్లోకంలో చెప్తా ఉన్నాడు. అందువల్ల ఈ యొక్క భగవంతుని యొక్క శక్తి ఎంత గొప్పదో మనం కొంచెంగా అంచనా వేయచ్చు, మన యొక్క తలలకి అంతకు అర్థం కాదు. ఎందుకంటే మనం కలుషితమైన మనసుతోని లేదా కలుషితమైన హృదయాలతోని కలుషితమైన వృత్తితో ఉన్నాం కాబట్టి మనం ఈ విషయాలను గమనించలేం. కానీ ఎవరైతే పవిత్రమైన హృదయాన్ని మనసుని బుద్ధిని పవిత్ర చేసుకుంటాడో అటువంటి వ్యక్తి మాత్రమే భగవంతుని యొక్క గొప్పతనాన్ని వైభవాల్ని శక్తుల్ని గమనించగలుగుతాడు, దాన్ని గుర్తించగలుగుతాడు. వేరొక వ్యక్తి దాన్ని గుర్తించలేడు. ఎందుకంటే కలియుగ స్వభావం పూర్తిగా తమోగుణంతో కూడింది కాబట్టి ఏ ప్రతి ఒక్క వ్యక్తి సంపూర్ణంగా ఎప్పుడు మత్తుగా ఉంటాడు, నిద్రపోతూ ఉంటాడు. మన సందేహం రావచ్చు, మేక నిద్రపోతూ మేము మేలుకునే ఉన్నాం కదా, మనందరూ మేలుకునే ఉన్నాం, కళ్ళు తీసుకునే ఉన్నాయి, కానీ మనసు మనం నిద్రపోతూ ఉంది. మనం ఎప్పుడు నిద్రపోతూ ఉంటాం, ఏం నిద్రపోతామంటే విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి ఉన్నాం. ఏది మంచి ఏది చెడు అనే విషయం గమనించకుండా ఉన్నాం. పూర్తిగా బ్లైండ్ అంటే కళ్ళుండి కనబడలేని వ్యక్తులుగా మనం నడుస్తూ ఉన్నాం అన్నమాట. అన్ని పనులు చేసుకుని పోతా ఉన్నాం లైక్ యానిమల్స్. నేను మన దగ్గరకు మనం చెప్పుకున్నాం, జంతువులు కేవలం ఆహార నిద్ర భయమేదల కోసమే తీవ్ర ప్రయాసపడుతుంటాయి. అదేవిధంగా మనుషులైన మనం కూడా అదే కార్యక్రమం చేస్తాం కాబట్టి మనం కూడా ఆ జంతు స్థాయిలో ఉన్నాము. అందువల్ల మనం తమోగుణంలో ఉన్నాం, కళ్ళుండి నిద్రపోతున్నాం, కళ్ళు చూసే ఉన్నాం కానీ నిద్రపోతూ ఉన్నాం అని శాస్త్రం వచ్చింది. అటువంటి నిద్రాస్థితిలో ఉన్నాం కాబట్టి మనం ఏ విషయాన్ని కూడా గమనించలేని స్థితిలో ఉన్నాం. మరి అటువంటి స్థితిలో ఉన్నప్పుడు మనం ఎట్లా భగవంతునికి దివ్యమైన వైభవాలు కానీ ఆయన గొప్పతనాలు కానీ ఆయన యొక్క గొప్ప శక్తులు కానీ మనం అట్లా అర్థం చేసుకోగలుగుతాం? మనం కొంచెం కూడా అర్థం కాదు. అందువల్ల మనం నిద్రావస్థ నుంచి బయటపడితే కానీ మనం విషయాన్ని గమనించలేం. ఎవరైతే కొంత సమయంలో మనం డీప్ స్లీప్ లో ఉంటాం, డీప్ స్లీప్ లో ఉంటే అతను నిద్ర లేపాలంటే ఏం చేయాలి? మనం తట్టు లేపాలి అంటే మనం ఎవరో పిలిచినట్టుందని మనం లేస్తాం. మరీ దాస్తం భయంకర నిద్రలో ఉండాలంటే పటాలను గట్టుకోడు పడాలి, అటు శరీరానికి ఏదో గట్టిగా దెబ్బ తగలాలి, అసలు కాన్షియస్లోకి వస్తాడు. అలా మన చైతన్యం నిద్రపోతూ ఉంది, మనం నిద్రపోవట్లేదు, మన చైతన్యం డార్క్ స్లీప్లో ఉంది అన్నమాట. ఇటువంటి డార్క్ స్లీప్లో ఉన్న మనకి ఒకే ఒక మేలుకు గెలిపే ఒక అంశము భగవంతుని నామం. ఈ భగవంతుని నామం ఎప్పుడైతే మన చెవుల్లో పడుతుందో వెంటనే మనం కొద్ది కాన్షియస్లోకి వస్తాం, అప్పుడు వెంటనే మనం ఆ పరిస్థితి చూస్తాం, గమనిస్తాం. అందుకే చూడండి, మనం మార్నింగ్ టైం గురుగురు సమయంలోని కానీ లేదా సాయంత్రం గౌరవ సమయంలోని మనందరూ భక్తులందరూ కూడా బుద్ధుడు ఎంతో ఉత్సాహంతో కీర్తన చేస్తుంటే అంతవరకు భక్తులు యాత్రలందరూ కూడా ఏదో నిద్రపోతా వస్తాం, గురికి ఏదో వచ్చామో బయలా తూగుకుంటూ వస్తారు. వచ్చే చూస్తారు, చూసారా టక్కన యాక్టివ్ అయిపోతారు, ఎంత బాగా చేస్తాను డ్యాన్స్, బయలు సార్ బయలు చేస్తాను, చాలా ఉత్సాహంగా అయిపోతారు. అంతవరకు నిరాశగా నిస్పగా లేదా విసుక్కుంటూ ఏదో అలా మందిరికి వచ్చిన వాళ్ళు భక్తులందరూ తను చేయడం లేదా భగవంతు నామం అనేది ఆ గ్లోరిఫై కావడం చూసి వాళ్ళు తక్కువ వాళ్ళు చైతన్యం ప్రభావితం అవుతుంది లేదా ఉత్తేజం అవుతుంది, వాళ్ళు కాన్షియస్లోకి వస్తారు. వెంటనే వాళ్ళు కూడా ఉత్తేజపోతుంది, అప్పుడు భగవంతుని దర్శనం చేసుకుంటారు, అబ్బా ఎంత బాగున్నా రాధవన్లు, ఎంత బాగున్నా రాధవన్ అర్చకులు అని వెంటనే భక్తులని భవిష్యత్తు చూసి వారు పరిపరితాలుగా వాళ్ళు హృదయం స్పందించి వాళ్ళు కూడా తప్పట్లు కొడుతుంటారు. కొంతమంది వాళ్ళు కూడా మనతో కలిసి కీర్తన చేసే సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే వ్యక్తిని ప్రభావితం చేసేది శబ్దం, అందు కలికాలంలో వ్యక్తిని ప్రభావితం చేసే శబ్దం అని మనకు అర్థమవుతుంది. అందులో ఈ యొక్క కలికాలంలో ఉండే వ్యక్తుల యొక్క చైతన్యాన్ని పరివర్తన తీసుకురావాలన్నా లేదా అతను మేల్కొల్పాలన్నా ఒకే ఒక్క మార్గము భగవంతుని నామ సంకీర్తన. ఈ నామ సంకీర్తన చేయడం ద్వారానే మనం వ్యక్తిని మేల్కొల్పవచ్చు అని శాస్త్రాలు వివరిస్తున్నాయి. అందులో ఈ రోజు కూడా చాలా ప్రాముఖ్యమైన రోజు, పక్రేష్ పండిట్ డిసిప్లిన్ డే, ఆయన గురించి కూడా మనం కొంచెం చర్చించుకోవచ్చు. ఇక్కడ భగవంతుని యొక్క అంశంలో ఉండే చిన్న శక్తి మాత్రమే నేను ఇక్కడ వివరిస్తున్నాను అని కృష్ణుడు వివరిస్తున్నాడు. దాంతోనే సమస్త విషయాలు నడుస్తున్నాయని కృష్ణ చెప్తున్నాడు. మరి ఈ సమస్త జగత్తంతా కూడా పూర్తిగా అజ్ఞాన అంధకారంలో కూలిపోయి ఉంది. ఇటువంటి అజ్ఞాన అంధకారంలో కూలిపోయిన జీవాత్మల్ని కేవలం ఒక చిన్న భగవంతుని నామం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే ఈ చిన్న నామం వ్యక్తుల జీవితంలో పరివర్తన తెప్పిస్తుంది, వారి అజ్ఞాన అంధకారం ప్రమూలంగా ప్రక్షాళన చేస్తుంది, వారందరం తిరిగి భగవత్ చైతన్యం తెప్పిస్తుంది. కేవలం చిన్న నామం అంటే భగవంతుని నామానికి అంత శక్తి ఉంది అనే విషయం ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. అటువంటి గొప్ప భగవంతుని నామాన్ని ఉచ్చరిస్తూ ఈ యొక్క వక్రేష్ పండిట్ అనే చిత్రం చిత్రంలో వస్తుంది ఆయన భాష్యము. ఆయన ఎంత గొప్పగా ఈ దివ్యలీలను చేసి ఆ పరమమూర్ఖత్వంలోని అజ్ఞానంలో ఉన్న వ్యక్తుల్ని ఎట్లా తను ఉద్ధరించాడు అనే విషయాన్ని ఇక్కడ మనం చర్చించుకోవచ్చు. వక్రేష్ పండిట్ చేతుర్ మహాప్రభు ఆంతరిక సేవకుల్లో, ఆంతరిక అంటే పర్సనల్ అసిస్టెంట్స్, మనకి చాలా మంది సన్నిహితమైన వ్యక్తులు ఉంటారు కానీ అత్యంత సన్నిహితమైన వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు. కానీ చైతన్య మహాప్రభుకి అత్యంత సన్నిహితమైన వ్యక్తుల్లోని వక్రేశ్వరుడు వారు. ఆయన గొప్ప గాయకుడు అండ్ గొప్ప నృత్యకారుడు కూడా. ఎంత గొప్ప నృత్యకారుడు అంటే ఆకుండా మూడు రోజుల పాటు నృత్యం చేయగలుగుతాడు. ఇక్కడ ఏమైనా చేయగలుగుతారా? ఆకుండా మూడు రోజుల పాటు పగలు రాత్రి నృత్యం చేయగలుగుతాడు, అంత గొప్ప నృత్యకారుడు. మరి ఆయన నృత్యం చేస్తే చూడడానికి ఏమీ మనకి యావముగా ఉండదు, అంటే ఏం చేశాడబ్బా అనిపించదు, ఎంత బాగా చేస్తున్నాడబ్బా అని హృదయాన్ని ఆకర్షింపజేస్తుంది అతను వచ్చు. అందుకు చైతన్య మహాప్రభు ఆయన మహాప్రభు శ్రీనివాస సంఘంలోని ప్రతిరోజు రాత్రి కీర్తన చేస్తున్నప్పుడు వక్రేష్ పండిట్ ఇతర పరివారం అర్ధాచార్య ఇతర పరివారందరూ అక్కడ కలిపి ఆ యొక్క కీర్తనలో పాల్గొనేవారు. అంతేకాకుండా జగన్నాథపుర రథయాత్రలో కూడా మొత్తం 14 బృందాలు రథయాత్రకు వెళ్తున్నప్పుడు ఈ 14 బృందాలు ఒక బృందంలోని వక్రేష్ పండిట్ ఉండేవాడు. ఆయన వరం ముందుగా ఉండేవాడు అనమాట. ఆ బృందంలోని ఈ యొక్క బృంద నాయకుడిగా ఉంటూ ఆ భగవంతుడి నామ కీర్తన చేస్తూ అంత అద్భుతంగా కీర్తన డాన్స్ చేస్తూ ఆ వచ్చిన యాత్రికుల్ని భక్తులందరూ కూడా సంతృప్తిపరిచేవాడు అనమాట. అంత గొప్ప నృత్యకారుడు, అదేవిధంగా అంత గొప్ప గాయకుడు కూడా. ఈ విధంగా ఆయన భగవంతుడిని ప్లీజ్ చేసేవాడు. మహాప్రభుని వక్రేశ్వరుడు ఒక సందర్భంలోని ఒక ఈ విధంగా ప్రశ్న వేశాడు. మహాప్రభు, మీరు 10,000 మంది గంధర్వుల్ని ఆహ్వానించి వారి చేత కీర్తన చేయించండి, ఆ విధంగా నేను వాళ్ళ కీర్తనలో నేను కూడా నృత్యం చేసి నేను మిమ్మల్ని సంతోషపరుస్తాను అని వక్రేశ్వర పండిట్ చైతన్య మహాప్రభుని అడిగాడు. అప్పుడు మహాప్రభు ఎంతో సంతోషంగా, నీ భగవంత నామం పట్ల నీకున్న గొప్ప ఆసక్తి, నీ యొక్క విధానం నన్ను ఎంతో సంతృప్తిపరుస్తుంది. నీ వంటి వ్యక్తి నాకు ఒక వింగ్ అంటే ఒక బృందం అనేవాడు ఒకడున్నావు, ఇటువంటి బృందం ఇంకొకటి నీలాగా ఒకటి ఉంటే నా యొక్క కృష్ణ చైతన్య ప్రచారం అందానికి ఇంకా అవధులు లేవు, ఎంతో అద్భుతంగా ప్రచారం చేయగలుగుతుంది, నేను పూర్తిగా గాల్లో తేలుతూ నృత్యం చేయగలుగుతాను అని మహాప్రభు వక్రేశ్వర పండిట్ని అభినందించారు. అంటే వక్రేశ్వర పండిట్ అంటే చైతన్య మహాప్రభు అంత ప్రియమైన వారు. మరి అతను ఎంత గొప్పవాడు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలనుకుంటే ఈ చైతన్య చరిత్రలోనే ఇంకొక ఫస్ట్ టైం దేవానంద పండిట్ అని ఒక మంచి భక్తుడున్నాడు. అతడు స్వతహాగా శ్రీమద్ భాగవతాన్ని తర్వాత ఇతర పురాణాలని ఉపనిషత్తుల్ని వేదాలని కూడా సంపూర్ణంగా అధ్యయనం చేసేవాడు. కానీ అతను చేస్తున్న పొరపాటు ఏంటంటే కనిపించిన భక్తులను కూడా ఏదో ఒక తప్పెట్టి దూషించేది లేదా వైశ్యుని నిందించేది. ఈ విధమైన కార్యక్రమం చేస్తుండడం వల్ల మహాప్రభు అతన్ని బృందం నుంచి పక్కన పెట్టారు. నాయన, నువ్వు వైష్ణవుని చేస్తున్నావు, ఇది భక్తునికి ఉండదగిన విషయం కాదు, అందువల్ల నేను బృందం నుంచి వెలువేస్తున్నాను, దూరం పో అని చెప్పారు. అప్పుడు ఈ యొక్క ఒక దేవాలయం పండిట్ ఆ బృందం సపరేట్గా ఉంటూ చైతన్య మహాప్రభు మెరిసి కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. వక్రేశ్వర పండిట్ ఒక సందర్భంలోని ఈ దేవానంద పండిట్ ఉండే ఇంటి దగ్గరికి వస్తాడు. వచ్చి ఆ రోజు ఆయన అక్కడ 72 బండ్ల పాటు కీర్తన చేస్తాడు. కీర్తన చేస్తున్నప్పుడు ఈ దేవానంద పండిట్ వక్రేశ్వర పండిట్ ఏదైతే కీర్తన చేస్తున్నాడో ఆ కీర్తన ఆయన కూడా కలిసి కీర్తన చేయడం జరుగుతుంది. ఆ విధంగా కీర్తన ఇద్దరు కలిసి చేయడంలోని దేవానంద పండిట్ యొక్క హృదయంలో ఉన్న అన్ని రకాల కర్మశాలు పాపాలని కూడా సంపూర్ణంగా ప్రక్షాళన కావించబడి ఆయన పరమ పవిత్రుడయ్యాడు. అప్పుడు దేవానంద పండిట్ని యొక్క వక్రేశ్ పండిట్ బ్లెస్ చేశాడు, నువ్వు చైతన్య మహాప్రభు యొక్క మెడిసిన్ పొందుతావు అని చెప్పి బ్లెస్ చేశాడు. ఈ విషయం చైతన్య మహాప్రభు తెలుస్తుంది. మహాప్రభు నెక్స్ట్ ఈ యొక్క మళ్ళా నవదీప్ వచ్చినప్పుడు నవదీప్లోని ఈ దేవానంద పండిట్ని చైతన్య మహాప్రభు పిలిచి తన కృపని ఇస్తాడు. నువ్వు వైష్ణవం చేసి నాకు బంధువు నుంచి వెలువబడినప్పుడు కూడా నువ్వు భగవంతుని నామ సంకీర్తనం చేసి నీ హృదయాన్ని పవిత్రం చేసుకున్నావు, ఇది నాకు ఎంతో ఆనందాన్నిచ్చింది. అంతేకాకుండా నా ప్రియభక్తుడైన ఈ యొక్క వక్రేశ్వర పండిట్ యొక్క కృపను కూడా పొందగలిగావు. ఎందుకంటే ఆయనకి పర్సనల్ సేవ అంటే వ్యక్తిగత సేవను చేశావు కాబట్టి. అంటే వక్రేశ్వర పండిట్ దేవానంద పండిట్ ఇంటికి వచ్చినప్పుడు అతనికి మంచి ఆతిథ్యాన్ని ఇచ్చి అతని సంతృప్తిపరిచాడు కాబట్టి, ఆ విధంగా నా భక్తులు సంతృప్తిపరిచాడు కాబట్టి ఇది నాకు కూడా సంతృప్తినిస్తుంది, అందరూ నేను నా కృప నీకు ఇస్తున్నానని చెప్పి మహాప్రభు అతను కృపించాడు. కానీ నిజానికి ఈ యొక్క దేవానంద పండిట్ గొప్ప భక్తి మార్గంలో ఉన్నాడు, సకల శాస్త్రాలు బాగా అధ్యయనం చేసిన వ్యక్తి. కానీ ఆయనకు ఉండే ఒకే ఒక దుర్గుణం ఏంటంటే వైష్ణవు నింద. అందువల్ల మనం కూడా భక్తి స్థాయిని ఆచరిస్తున్నప్పుడు ఎట్టి బస్సులో కూడా తోటి భక్తులు మనం నిందించకూడదు, అదేవిధంగా వారి యొక్క తప్పులు ఎత్తుపెట్టి వాళ్ళని దూషించకూడదు. ఆ విధంగా చేసినట్టయితే ఈవెన్నో మనం భక్తి సేవలో ఉన్నప్పుడు కూడా ఎన్నో శాస్త్రాలు మనం చేయనప్పుడు కూడా ఆ శాస్త్రాల నుంచి ఉన్న విషయాలు మనం ఏమీ అర్థం చేసుకోలేము. కేవలం కృష్ణ చైతన్యంలో ఒక యాంత్రికంగా మన జీవితం గడుపుతాం. అందులో నిజమైన సంతృప్తి ఆనందాన్ని పొందడం మన వల్ల కాదు. కానీ అది పొందాలంటే ఎటువంటి భక్తులను కూడా మనం నిందించకూడదు, దూషించకూడదు, వారికి కీర్తించాలి, భక్తులను కీర్తించాలి. భక్తులు ఉండే గొప్ప తగడాలను మనం ఎప్పుడైతే కీర్తిస్తామో అప్పుడు మనలో ఉండే అన్ని రకాల దుర్గుణాలు కూడా సమూలంగా నాశనం కాబడతాయి అనమాట. ఎందుకోసం అంటే శాస్త్రం వివరిస్తుంది భాగవతం ఒకటి ఏంటంటే భాగవతుడు ఒకడు, ఇద్దరు భాగవతము భాగవతుడు ఇద్దరు కూడా ఒకే శక్తి కలిగిన వాళ్ళు. అంటే శ్రీమద్ భాగవతం ఎన్నో రకాల భగవంతుని యొక్క దివ్యమైన గుణాలని వ్యక్తం చేస్తుంది. ఆ యొక్క భగవంతుని దివ్య గుణాలు మనం చదవడం ద్వారా మన హృదయ పవిత్రం అవుతుంది. అదేవిధంగా శ్రీమద్ భాగవతుడే భాగవతంలో సూచనని జీవితాన్ని అమలు చేసుకుని భాగవత ధర్మాల ప్రకారం తన జీవితాన్ని గడిపేవాడు భాగవతుడు అవుతాడు. అటువంటి భాగవతుని ఎవరైతే సంతృప్తిపరుస్తాడో అటువంటి వ్యక్తి కూడా అటువంటి వ్యక్తి సరి చేసిన వ్యక్తి ఉన్న హృదయంలో అన్ని రకాల పాపాలు లేదంటే దోషాలన్నీ కూడా సంపూర్ణంగా ప్రక్షాళన పడతాయి, నశించబడతాయి. ఆ వ్యక్తి పరిపూర్ణుడు అవుతాడు, పవిత్రుడు అవుతాడని శాస్త్రాలు వివరిస్తాయి. అందులో ఇద్దరు కూడా సమాన శక్తి కలిగిన వారు, భాగవతుడు భాగవతం. అందులో భాగవతాన్ని మనం చదవాలి లేదా శాస్త్రాలు మనం అధ్యయనం చేయాలి. ఏవైతే అధ్యయనం చేసావో ఆ అధ్యయనం చేసిన విషయాలను మనం హృదయాన్ని పెట్టుకుని భాగవతులకంటే వైష్ణవులకు మనం సేవ చేయాలి, వాళ్ళని సంతృప్తిపరచాలి. అప్పుడు మన హృదయ పరిష్కారం జరుగుతుంది. తద్వారా మనం కృష్ణుకు ప్రేమను పొందగలుగుతాం. లేదంటే కృష్ణ ప్రేమ పొందాం కేవలం కృష్ణ యొక్క దయ మాత్రమే పొందాం. అంటే కృష్ణుడు దయ అంటే కృష్ణుడు యొక్క ప్రేమ అంటే, అంటే కృష్ణుడు దయ అంటే మనం కృష్ణ చైతన్యంలో ఉంటాం కానీ దానిలో ఉండే కృష్ణ చైతన్యంలో ఉండే దివ్యమైన అనుభూతి మనం పొందలేం. కానీ కృష్ణుడు ప్రేమ అంటే కృష్ణ చైతన్యంలో ఉంటాం, కృష్ణ చైతన్యంలో ఉండే దివ్యమైన అనుభూతి మనం పొందాం. ఆ అనుభూతి పొందిన వ్యక్తి సమస్త గుణాల నుంచి, మూడు గుణాల నుంచి పూర్తిగా బయటపడతాడు. కృష్ణుకి దివ్యమైన ప్రేమలో నిత్య ఆనందం అనిపిస్తుంటాడు. అంటే జీవన్ముక్త జీవించే ఉంటాడు, ముక్త స్థితిలో కలిగి ఉంటాడు. కానీ కృష్ణుకి దయ అంటే మనం కృష్ణ చైతన్యంలో ఉంటాం కానీ యాంత్రిక జీవితాన్ని అనుభవిస్తూ ఉంటాము. ఎందుకోసం కృష్ణుడు ఆ విధంగా మన పట్టు దయ చూపిస్తాడంటే, ఇటువంటి భక్తి సేవ చేయకుండా ఉండే వాళ్ళకన్నా కనీసం భగవంతుని యొక్క నామాన్ని ఏదో జపం చేస్తున్నాడు కానీ భక్తులకి ఇతర వైష్ణవులకి అవరోధం చేస్తున్నాడు కాబట్టి ఓకే ఈ విధంగా నువ్వు ఈ కృష్ణ చైతన్యంలో జీవితాన్ని గడుపు అంటూ ఒక చిన్న అవకాశాన్ని ఇస్తున్నాడు. ఆ విధంగా మనం కృష్ణుని దయమాత్రం పొందుతాం కానీ కృష్ణు యొక్క కృప లేదంటే కృష్ణు యొక్క ప్రేమని మనం పొందడం చాలా కష్టం అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. అందులో ఇక్కడ ఈ యొక్క దేవానంద పండితుడు ఈ యొక్క భక్తుల పట్ల వైష్ణవుల పట్ల అటువంటి అపరాధం చేశాడు కాబట్టి ఆ అపరాధం చేసిన వ్యక్తి వక్రేశ పండితుడికి ఎంతో సేవ చేశాడు, సంతృప్తిపరిచాడు. అదేవిధంగా 72 గంటల పాటు భగవంతు దివ్యనామాన్ని కీర్తన చేశాడు. ఆ విధంగా చేయడం ద్వారా తన హృదయంలోని అన్ని రకాల పాపాలు కూడా సంపూర్ణంగా నాశనమయ్యాయి. దేవదేవన్ చైతన్య మహాప్రభు యొక్క కృపను పొందగలిగాడు. అందులో ఇక మనం కూడా భక్తి మార్గంలో భగవంతు నామాన్ని ఉత్తరం చేస్తూ మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా వైష్ణవం చేయకూడదు. అంటే ఇక్కడ మీరు ప్రభు మీరే గారు చెప్పారు మనం వైష్ణవం చేస్తాం అదే సమయంలో భగవన్నామం చెప్తున్నాం కాబట్టి అప్పుడు రెండు బ్యాలెన్స్ అయిపోతున్నాయి కదా, మనకి మళ్ళీ ఎందుకు వస్తాయని మనకు సందేహం రావచ్చు. ఏడో అపరాధం ఏంటి? మనం 10 రకాల అపరాధాలు ఉన్నాయి, 10 రకాల అపరాధాలు ఏడో అపరాధం ఏంటి? భగవన్నామం చేస్తున్నామని అహంకారంతో పాపకృత్యం ఆచరించారు, అది కూడా అపరాధం. అందులో మనం ఈ యొక్క వైష్ణవ నింద కానీ లేదా భక్తులను నిందించి కానీ దూషించి కానీ చేయకూడదు. ఆ విధంగా చేసినట్టయితే ఈవెన్ దో మనం భగవన్నామం చెప్పిస్తున్నప్పటికీ భగవంతు భక్తి సేవలు ఉన్నప్పుడు కూడా మనం అటువంటి పవిత్రీకరణ మార్గంలో లేనిటువంటి కేవలం యాంత్రిక జీవితాన్ని అనుభవిస్తున్నట్టు అని మనం అవగాహన చేసుకోవాలి. అందులో ఎట్టి బస్సులో కూడా భక్తులను మనం నిందించరాదు, దూషించరాదు. ఏ విధంగా కూడా మనకు కేటాయించబడినట్టయితే మనం వాళ్ళతో అంటే లైక్ టెంపుల్ కమాండర్ కావచ్చు, టెంపుల్ ప్రెసిడెంట్ కావచ్చు, లేదా ఆ యొక్క వర్గాన్ని నింపిన అధికారులు కావచ్చు, ఆయన చూడొచ్చు ఆ పని, అయ్యా నువ్వు పొరపాటు చేస్తున్నావు చేయకూడదు. కానీ ఎవరు పడితే ఆ పని వ్యక్తులు మిగతా వాళ్ళ విషయాలు దూరి వాళ్ళని నిందించడం కానీ లేదా దూషించడం కానీ చేయకూడదు. అలా చేసినట్టయితే మనం ఈ కృష్ణ చిత్తుల్లో నిజమైన అభివృద్ధి సాధించడం కష్టము అని మనం అర్థం చేసుకోవాలి. ఇంకా వక్రేశ పండితు యొక్క ఆరాధ్యమైన దైవం ఈ యొక్క శిశి రాధాకాంత, ఆయన శిశి రాధాకాంత అనే డిటిని ఆ అచ్చామత్తుల్ని నిత్యం సేవిస్తూ ఉండేవారు. అది కాశీ మిశ్ర ఇంట్లో ఉంది. ఇది కాశీ మిశ్ర హౌస్ పూరి జగన్నాథ్ టెంపుల్ కి గంభీర, ఎవరన్నా పూరి వెళ్ళినంటే గంభీర అనే ఒక ప్లేస్ ఉంది. అక్కడ చైతన్య మహాప్రభు ఈ యొక్క జగన్నాథుడి పట్ల అపారమైన భక్తి ప్రేమతోని తన తనని గోడకేసి కొట్టుకుంటూ తన్మయభావంలో ఉన్నాడు. అది గంభీరమైన ప్రదేశం. ఆ గంభీర ప్రదేశానికి పక్కన ఈ యొక్క కాశీ మిశ్ర హౌస్ ఉంది. ఆ కాశీ మిశ్ర హౌస్ లో ఈ యొక్క వక్రేశ పండితు నిత్యం పూజించే శిశి రాధాకాంత అత్యమూర్తి విగ్రహాలు ఇప్పటికీ ఉన్నాయి. ఎవరైనా పూర్వీలకు చూసినట్టయితే అక్కడ అత్యమూర్తులు మనం దర్శించవచ్చు. ఆ విధంగా మనం ఈ యొక్క శిశి రాధాకాంత అత్యమూర్తులు మనం ఎప్పుడు దర్శిస్తామో అప్పుడు ఆ పవిత్ర భక్తుడిని వక్రేశ పండితు యొక్క కృపను మనం పొందగలుగుతామని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ యొక్క వక్రేశ పండితు మనకున్న శిశి రాధాగోవింద అష్టశకుల్లోని తొంగ విద్య ఆమె చివర, ఆమె తొంగ విద్య యొక్క అవతారము వక్రేశ పండితు. అందులో తొంగ విద్య కూడా దేవదేవ శ్రీకృష్ణ భగవానికి అత్యంత అద్భుతమైన కీర్తన చేస్తూ నృత్యం చేస్తూ మహాప్రభుని దేవదేవ శ్రీకృష్ణ భగవాన్ని సంతృప్తిపరుస్తుంది. అదేవిధంగా రాధారాణికి సేవ చేస్తుంది. మనకు మొత్తం 8 మంది సకుల్లోని తొంగ విద్య చివరి. అందులో ఈ తుంగవద్య యొక్క అవతారము ఈ యొక్క వక్రష్ పండితుడు. వక్రష్ పండితుడు కూడా గొప్ప గాయకుడు, అదేవిధంగా గొప్ప నృత్యకారుడు కూడా. చేత మహాప్రభుని సేవిస్తూ ఆయన సంతృప్తిపరుస్తున్నాడు అనే విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది. అందులో భగవంతుని మనం ప్లీ చేయాలంటే భగవంతుని నామాన్ని, భగవంతుని లీలని మనం గొంతెత్తి కీర్తించాలి. లేదంటే ప్రచారాన్ని, భగవంతుని నామాన్ని, భగవంతుని దివ్య లీలని ఇతరులు ప్రచారం చేయాలి. ఆ విధంగా చేయడం ద్వారా భగవంతుని సంతృప్తిపరిచిన వాళ్ళు అవుతాం. అదేవిధంగా భగవంతుని ముందు కీర్తన చేయడం ద్వారా సమస్త జగత్తులో ఉండే అన్ని రకాల వ్యక్తులు ఉండే ఈ యొక్క ఉన్నత లోకాల్లో కానీ అధో లోకాల్లో ఉండే అన్ని జీవుల యొక్క పాపాలను కూడా సమూలంగా నాశనం చేయాల్సిన శక్తి మనం పొందగలుగుతాం. ఇది భక్తుల సంసిందులని రూపకోసం వివరిస్తూ ఉన్నారు. భగవంతుని అత్యమతుల ముందు అంటే దేవదేవ ముందు మనం గొప్పగా కీర్తిస్తూ గెంతుతూ మనం కీర్తన చేసినట్టయితే ఆ యొక్క కీర్తన ప్రభావం సమస్త లోకాలను, జీవులను, పాపాలను కూడా సమూలంగా నాశనం చేస్తుంది, వాళ్ళు పవిత్రం చేస్తుంది అని రూపకోసం వివరిస్తారు. ఇంకా సో మెనీ ఎక్స్ప్లెనేషన్ రూపకోసం వివరించారు, అది మన తాత్కం సెలబ్రేట్ అవుతుంది. ఇంకా అదేవిధంగా ఈరోజు ఇంకొక ముఖ్యమైన రోజు ఏంటంటే ఐంద్రి ప్రభు. ఇక్కడ ఎంతమంది ఐంద్రి ప్రభు పేరు విన్నారు? బృందావనంలోని 24 hours కీర్తన చేసే ఆయన భక్తుడైన ఆయన శిల ప్రభుపాద డిసైపుల్స్లో ఒకరైన ఆయన ఈరోజు తిరుభవన దినం అంటే ఆ రోజు దేశం చాలించిన రోజు. ఆయన గురించి కూడా మనం కొంచెంసేపు చర్చించాలి, ఎందుకు ఆయన కూడా కీర్తనయ్య. భగవంతుని నామంటే ఆయనకు అత్యంతమైన ప్రీతి. ఆయన కూడా 24 గంటల పాటు 24 hours ఆయన కీర్తన చేసేవాడు, రోజు కూడా, ఒకరోజు కాదు ఎవ్రీడే. ఆయన 1974 శిల ప్రభుపాద దగ్గర నుంచి దిశ తీసుకున్నారు ఐంద్రి దాస్. ఐంద్రి దాస్ ఆయన దిశ తీసిన తర్వాత వాషింగ్టన్ మాంట్రియల్ డిసిలోని అక్కడ ఆయన పూజారిగా ఉంటూ ప్రతిరోజు కూడా నగర సంగీతం చేయడం, బుక్ డిస్ట్రిబ్యూట్ చేయడం, అది పూర్తయిన తర్వాత మందిరంలో పూజారిగా తన జీవితాన్ని గడపడం, ఈ విధంగా ఆయన కృష్ణ చేతన జీవితాన్ని అనుసరిస్తూ ఉన్నారు. 1976 దిశ తీసుకున్న తర్వాత 1986 వరకు ఆయన ఆ విధంగా కార్యక్రమం ఆచరిస్తున్నారు. మధ్య మధ్యలో బృందావనం వచ్చి బృందావనం అలా శ్యామచంద్రుడు డ్యూటీస్ని చూసి మళ్ళీ వెళ్తూ ఉండేవారు. కానీ ఆయన మనసులో కోరుకుంది బృందావనంలో వచ్చి నేను నివసించాలి, ఇక్కడే నా జీవితాన్ని చాలించాలని ఆయన మనసులో ఎప్పటి నుంచి కోరుకుంది. కానీ అక్కడ వాషింగ్టన్ డీసీలోనే అక్కడ మందిర నిర్మాణం లేదా మందిర కార్యక్రమంలో అతను నిమగ్నమైన ఉండడం వల్ల అతనికి అటువంటి అవకాశం దొరకలేదు. కానీ 1986 అతనికి ప్రభుపాద శిష్యుల నుంచి ఒక సమాచారం అందింది. ప్రభుపాద 1977 ఆయన దేశాన్ని చాలించారు. ఆయన మనసులో కోరిక ఏంటంటే రాధాశ్యామచంద్ర మందిరంలోని 24 గంటల పాటు భగవంతు నామ సంకీర్తనం జరగాలి అని ఒక కోరిక ఉండిపోయింది. అది ఆ కోరికని తన యొక్క సన్నిహితమైన వ్యక్తులు తమలకృష్ణ మహారాజు, ఇతర భక్తులు ఉన్నారు, వాళ్ళకి వివరించారు. ఈ మాట ఆ నోట ఈ నోట వస్తూ ఈ యొక్క ఐంద్రి ప్రభుకి ఈ విషయం తెలిసింది. అరే ప్రభుపాద కోరిక, చివరి కోరిక రాధాశ్యామచంద్ర మందిరంలోని 24 గంటల కీర్తనం జరగాలని కోరిక, నేను ఖచ్చితంగా కోరిక నెరవేస్తానని చెప్పి వాషింగ్టన్ డీసీ ఆయన యొక్క మందిర అధ్యక్షుడికి తన యొక్క అభ్యర్థి చెప్పి అక్కడ నుంచి ఆయన బృందావనం రావడం జరిగింది. 1986 బృందావనం వచ్చి అక్కడ మందిర నిర్మాణం మందిర కార్యక్రమంలో ఉండే ప్రెసిడెంట్ గారితో చెప్పి నేను 24 hours కీర్తనం చేస్తాను, నాకు అవకాశం ఉండని చెప్పి అక్కడ పర్మిషన్ తీసుకుని ఆయన ప్రతిరోజు కూర్చుని ఉదయం సాయంత్రం కంటిన్యూ నైట్ డే నైట్ అతను కంటిన్యూగా కీర్తన చేయడం మొదలు పెట్టారు. 2-3 రోజులు కీర్తన చేసిన తర్వాత అతనితో పాటు కీర్తన చేయడం ఎవరు లేకపోవడం అనేది కొంచెం అతనికి కష్టమైంది. వెంటనే ఆయన ఏం చేశారంటే ఆ యొక్క మందిరాన్ని పరిసరంలో కొంత ఎవరైతే వచ్చింటారు వాళ్ళందరినీ పిలిచి మీరు నాతో పాటు కీర్తన చేయండి, మీకు నేను కొంత ధన సహాయం చేస్తానని చెప్పారు. అంటే మందిరి కొంత రెమ్యునరేషన్ ఇస్తాను, ఆ విధంగా మీరు ఆహారం తీసుకొచ్చి బట్టలన్నీ మందిర నుంచి వస్తాయి, కానీ మీకు కొంత రెమ్యునరేషన్ ఇస్తాను మీ ఇంటి అవసరాల కోసం అని చెప్పారు. ఆ విధంగా ఒక 10-12 మంది కూడబెట్టి వాళ్ళతో పాటు కలిసి ఎవ్రీడే 24 hours కీర్తన జరిగింది. ఆ విధంగా 12 మంది కలిసి ఒకరు 2 గంటలు కీర్తన చేసుకుంటూ 24 hours కీర్తన చేశారు. ఈ విధంగా అతను కీర్తన చేసేసరికి 6 నెలల సమయంలోనే బృందావనంలోని ఇతర ఎవరైతే యాత్రికులు వస్తారు, ఎవరైతే మందిరాన్ని చుట్టుపక్కల భక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ కీర్తన బాగా ఆకృష్టులైపారు. వారికి ఈ యొక్క కీర్తన వింటుంటే ఎంతో ఆనందమో దివ్యమైన అనుభూతి పొందుతూ ఉన్నారు. ఎందుకంటే ఐంద్రి ప్రభు వారు పవిత్రంగా ఉన్నారు, శ్యామచంద్రుని ప్లీజ్ చేయాలి అంటే సంతృప్తిపరచిన భావంతో, అదేవిధంగా ప్రభుపాద కోరిక నెరవేర్చాలని భావంతో తన సేవ చేస్తున్నారు కాబట్టి తన హృదయంలో ఎటువంటి స్వార్థ చింతన లేదు, ప్యూర్ పవిత్రంగా ఉన్నారు కాబట్టి అతను కీర్తన పరిసరాల వ్యక్తులను కూడా ప్రభావితం చేసింది. వాళ్ళు వచ్చి మేము జీవితం దేశం తీసుకోకుండా భగవంతుని జీవితం అంగీకరించి చేసి మేము కూడా కీర్తన చేస్తాం అని కొంతమంది ముందుకు వచ్చారు. అప్పుడు ఆయన ప్రభు ఏం చేశారంటే ఒకరు వస్తే ఎవరైతే జీతం తీసుకుంటారో వాళ్ళ నుంచి ఒకరు పక్కన పెట్టి ఇంకోటి ఎంగేజ్ చేస్తూ ఇలా పూర్తి అంకితంగా జీవితాన్ని అంకితం చేసిన భక్తులను తయారు చేసుకున్నాను. మొత్తం నేను ఒక 25-30 మెంబర్స్ రెడీ చేస్తారు. ఆ విధంగా రెడీ చేసి ఎవరు ఎంతమంది జీతం తీసుకున్న వాళ్ళందరూ కూడా తిరిగి మీ మీ స్థానం మీ కార్యక్రమం నిర్వహణ తెచ్చుకోండి. వీళ్ళందరూ కూడా మందిరంలోని సంపూర్ణంగా కీర్తన చేయడం కోసం ముందుకొచ్చారు. ఇక మీరు వెళ్ళొచ్చని చెప్పి వాళ్ళు పంపించేశారు. ఆ విధంగా పంపించి ఇప్పటికి కూడా ఈ యొక్క 24 అవర్స్ కీర్తన అప్పుడు ఆయన స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. ఆ విధంగా ఆయన చేస్తున్నారు. 1986 నుంచి ప్రారంభించి 2010 వరకు ఆయన ఈ కార్యక్రమం చేశారు. 2010 అంటే లాస్ట్ 3 ఇయర్స్ బ్యాక్ జూలై నెల 16 తారీఖున ఆయన దేహం చాలించారు. బృందావంలోనే వ్యారస్ హంసన్ టెంపుల్లోనే పక్కనుండే గృహంలోనే ఆయన దేహం చాలించారు. అంటే ఆ విధంగా ఈ యొక్క భగవంతుని నామ సంకీర్తనం చేస్తూ ప్రభుపాదాన్ని సంతృప్తిపరిచారు, రాధశ్యామసుందరం గారిని సంతృప్తిపరిచారు, ఆ చుట్టుపక్కల ప్రదేశాల్లో ఉన్న భక్తులందరూ కూడా సంతృప్తిపరిచి వారందరూ కూడా ఇప్పుడు కూడా ఈ యొక్క 24 అవర్స్ కీర్తన భగవంతు నామాన్ని కీర్తించే విధంగా వాళ్ళకి అవకాశం కల్పించారు. అంటే ఈ యొక్క మనం చర్చించుకున్న ఈ అంశాలన్నింటిలో ముఖ్య అంశం ఏంటంటే భగవంతు నామాన్ని ఎప్పుడైతే మనం కీర్తిస్తామో లేదా గొంతెంత పలుకుతామో మన హృదయాంతరంలో ఉన్న పేరుపైన అంత ధూళి కూడా సమూలంగా ప్రక్షాళన పడి మనం పవిత్రం కాబడతాం, భగవంతుని అవగతం చేసుకోగలుగుతామో అనే విషయం మనకు అర్థమవుతుంది. అందువల్ల ఈ గొప్ప వక్రష్ పండితుడు కావచ్చు లేదా నయనీ బాబు కావచ్చు వీరిని మనం సంతృప్తిపరచాలనే వారి యొక్క అవిధాన్ని తీసుకోవాలన్న మనం కూడా భగవంతుని నామాన్ని సంకీర్తనం చేయాలి. భగవంతుని కీర్తిని మనం యాత్రికులకి భక్తులకి ఇతర వ్యక్తులందరూ కూడా మనం వాళ్ళు తెలియజేసి వాళ్ళు కూడా కృష్ణ చేతిని తీసుకునే విధంగా వాళ్ళకి ప్రోత్సాహాన్ని ఉత్సాహాన్ని మనం కల్పించాలి. అది మన యొక్క బాధ్యత. ఎందుకంటే అందరూ కూడా ప్రభుపాద ప్రభుపాదాలకు అనుగుణం కాబట్టి అంటే వారి అనుసరిస్తున్న వ్యక్తులు కాబట్టి మనం ఈ కృష్ణ చిత్రాన్ని ఇతరులకి అందించాలి. అది భగవంతు నామ సంకీర్తన ద్వారా లేదా పుస్తక విత్తనం ద్వారా లేదా ప్రచారం ద్వారా ఈ మూడు రంగాల ద్వారా మనం ఈ యొక్క కృష్ణ చిత్రాన్ని అందించవచ్చు. ఇంకోటి ప్రసాదం ద్వారా కూడా మనం అందించవచ్చు. ప్రసాదం ఇవ్వడం ద్వారా కూడా ఇతర వ్యక్తులు మన కృష్ణ చిత్రం దగ్గర తయారు చేయొచ్చు. ఎందుకంటే ప్రసాదం భగవంతుని కృప కరుణావతారము. అందువల్ల అది కూడా ఎంతో శక్తివంతమైంది. అందులో ఈ యొక్క భగవంతు నామ అంత శక్తివంతమైంది కాబట్టి దాన్ని మనం కొంచెం కీర్తించుకుని తర్వాత మనం ఈ తరగతిని మనం పూర్తి చేసుకుందాం.